అనుష్ఠానవేత్త, గొప్ప యోగి అటువంటి ఋషి మరొకడు లేడు. ఆ పుష్కరుడు నిరంతరం హనుమంతుణ్ణి ఉపాసన చేస్తాడు. ఆంజనేయోపాసకులలో ఆయనని మించిన వాళ్ళు లేరు. చిత్రం ఏంటి తెలుసా, కొన్ని శ్లోకాలు కొంచెం మార్పులో అనేక దేవతలకు వాడారు. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం శౌనక సంహితలోది. ఇటువంటి శ్లోకమే ఒకటి అమ్మవారి పరంగా దేవి ఉపనిషత్తులో ఉంటుంది. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. భోగాలు ఉన్న చోట మోక్షం ఉండదు. ఊ సంసారంలో పడి సంపదలు అనుభవిస్తూ దర్జాగా వాహనాలలో టీవీగా తిరిగేవాడికి ఈ భోగాల మీద ఉన్న దృష్టి భగవంతుడి మీద ఉండదు. గనక భోగల అలసత్వంలో పడి భ్రష్టుడవుతాడు. గనక భోగికి మోక్షం లేదు. మోక్షం కావాలన్న వాడికి భోగాలుండవు. కానీ ఆంజనేయుణ్ణి ఉపాసన చేసిన వారికి, అందుకే శ్రీ మారుతే సేవన తత్పరాణం, శ్రీమారుతిని సేవించాలనే కోరికతోన వాళ్ళు ఎప్పుడు ఆయన సేవ చేసే తత్పరులైన వాళ్ళకి భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. ఇటు భోగాలు ఇహలోక సుఖాలు, అటు మోక్షం, ఈ రెండు ఎక్కడో లేవుట, కరస్థయేవ చేతిలో ఉన్నాయి అన్నారు. స్థ అంటే ఉండుట, కరస్థ అంటే చేతిలో ఉండుట. భోగం మోక్షం ఈ రెండు అరచేతిలో ఉంటాయి హనుమంతుణ్ణి సేవిస్తే అని. హనుమంతుణ్ణి సేవించినా అమ్మవారిని సేవించినా కూడా అంతే. అందుకే అమ్మవారి గురించి చెబుతూ ఏమన్నారు, ఇదే శ్లోకం యథాతథంగా, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ అని బ్రహ్మాండ పురాణం చెబుతున్నది. కాబట్టి అమ్మవారు, ఆంజనేయుడు ఈ ఇద్దరూ కూడా భోగమోక్షములిచ్చే దేవతలు అన్నమాట. ఇది అది కూడా ఇస్తారు. అది ఇస్తే ఇది ఇస్తే అది ఇవ్వమంటే కుదరదుగా. మరి తెనాలి రామకృష్ణుడికి అమ్మవారు సరదాగా పరీక్షించడానికి కాళికి ప్రత్యక్షమయ్యింది. ఓ దాంతో ఒక పాత్ర నిండా పెరుగు, ఒక పాత్ర నిండా పాలు పెట్టింది. అబ్బాయి, ఈ బంగారు పాత్రలో ఉన్న పెరుగు తాగేసామనుకో మంచి సంపదలు వస్తాయి. ఈ ఎడమ చేతిలో ఉన్న పాత్ర, బంగారు పాత్రలో పాలు ఉన్నాయి, ఇవి తాగితే విద్య వస్తుంది, నీకేది కావాలో కోరుకో అంటే ఇదైతే ధనమా, ఇదైతే విద్య, ఇది ధనం ఇది విద్య. ఏ తల్లి అని దగ్గరికి తీసుకుని, విద్య ఉంటే ధనం లేకపోతే ఇబ్బంది, ధనం ఉంటే విద్య లేకపోతే ఇబ్బంది అని రెండు కలిపి తాగేసేట ఆయన. దాంతో అమ్మవారు కొంచెం ఆగ్రహించి రెండూ వస్తాయి కానీ వికట కవి అయిపోని చెప్పించింది అని. అమ్మ తలుచుకుంటే ఏదైనా ఇస్తుంది. అడిగి పుచ్చుకుని, అమ్మ నాకు రెండూ కావాలంటే ఇవ్వదా, ఈయన కొంటి ధనం చేసి తాగేయడం వల్ల ఆవిడ అలా చెప్పించింది. ఆయన మహాకవి అయ్యాడు, వికట కవి అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మ ఎప్పుడూ చెబుతుంది మేమిద్దరం ఉన్నాం, నేను హనుమ, మేము భోగమోక్షాలు రెండూ ఇస్తామని చెప్పిందిట. అందుకే ఆ మహానుభావుడు పుష్కరుడనే యోగి నైమిషారణ్యంలో నిరంతర ఆంజనేయోపాసనతో బ్రతుకుతున్నాడు. ఆయన ముఖం చూడగానే ధ్వజదత్తుడికి గౌరవం కలిగింది. ఏతడెవడో మహానుభావుడు, మహాయోగి అని కనిపెట్టాడు. మెల్లగా వెళ్ళి భక్తితో నమస్కరించాడు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. సాధువులను దర్శిస్తే పుణ్యం, స్పర్శిస్తే సకల పాపాలు పోతాయట. ఇటు దర్శనం స్పర్శనం రెండూ గొప్పవే. అందులో మిమ్మల్ని చూస్తే సమస్త లోకాలని తరింపచేసి నారద మహర్షిలా కనపడుతున్నావు మహానుభవ. నువ్వు నిరంతరం శరీరమంతా విభూతి ధరించి, జటాజోటాలు ధారణ చేసి, రుద్రాక్షలు వాటికి తగిలించి, చెవులకు కూడా రుద్రాక్ష పోగులే చౌకళించి, ఆపై పొట్టకి ఒంటికి అన్నిటికీ విభూతి రేఖలు తీర్చిదిద్ది, జపమాల చేత ధరించి భక్తితో జపం చేస్తున్నావు. ఇంతకీ నీవు జపం చేస్తున్నావే ఏ దేవత గురించి చేస్తున్నావు? నీ ఇష్టదేవత ఎవరు? ఏ దేవతానుగ్రహం వల్ల నీ ముఖం ఇలా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నది? అనుష్ఠానం చేసేవాడి ముఖంలో వాడు ఎంత నల్లగా ఉన్నా, అసహ్యంగా ఉన్నా ఏదో తెలియని దివ్యకాంతి ఉంటుంది. మహాత్మా, నేను ధ్వజదత్తుడు అనేవాణ్ణి, భారద్వాజస పవిత్ర గోత్రుణ్ణి. ఏం లాభం? డబ్బు లేక నానా బాధ పడుతున్నా. నా గుండెకాయ కూడా డబ్బు డబ్బు అని కొట్టుకుంటున్నా. డబ్బు లేకుండా ఒత్తి లబ్బ డబ్బులే మిగిలాయి నాకు. మా ఆవిడ నానా బాధ పడుతోంది, పిల్లలు అలమటించిపోతున్నారు. సంసారంలో సారం లేకుండా పోయింది సంపదలు లేక. అన్నిటికంటే గొప్ప దుఃఖం దారిద్ర్యం. దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపినోధ్యాయతి. అత్యంత దుఃఖప్రదమైన శోకకారణమైన దారిద్ర్యాన్ని మాత్రం ఎవడూ పట్టించుకోవడం లేదు. దరిద్రం వల్ల వచ్చే కష్టాలు ఇంక దేనివల్ల రావన్నారు? అది అనుభవించేవాడికి తెలుస్తుందన్నమాట. ఠీవిగా బ్రతకలేడు, నలుగురిలో తలెత్తుకోలేడు, ఇలా నిత్య దుఃఖంతో ఆత్మస్థైర్యం కోల్పోతాడు. నిజంగా వాడు గొప్ప మాట చెప్పాడండి ధ్వజదత్తుడు, ఇది నిజం కూడా, చూశాను నేను. చిన్నప్పుడు తల్లిదండ్రులు యాచనతోటో సంచారంతోటో పిల్లల్ని పోషిస్తే ఆ పోషింపబడిన వాడు పెద్ద అయ్యాక ఎంత డబ్బు సంపాదించినా ఈ చిన్నప్పటి దరిద్ర భయం వల్ల రూపాయి తీసి ఖర్చు పెట్టలేడు, పిసిరుగొట్టుతనంతో బతుకుతాడు. ఎంతున్న ధైర్యమే, ఏమో ఈ డబ్బు లేకపోతే రేపోతే అలా బతుకుతాము అని ఆత్మస్థైర్యం ఉండదు వాళ్ళకి. ఎవరు యాచకుల వల్ల పెంచబడతారో లేక తల్లిదండ్రులు యాచనతో పిల్లల్ని పెంచుతారో, పిల్లలకి చిన్నప్పుడు దారిద్ర్యంలో పెరుగుతున్నప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళేదో కష్టపడి తీసుకొచ్చిన డబ్బుతో పెంచుతారో, అటువంటి వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఆత్మస్థైర్యంతో ఉండరు. వాళ్ళకి భయం, రేపేమో అని భయం. వాడు చచ్చిన చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టలేడు. ఎంత డబ్బు ఉంటుంది వాడు పోగేస్తాడు, ఇప్పుడు సంపాదిస్తాడు. అయినా సరే అమ్మో మా చిన్నప్పుడు అలా ఉన్నాం, ఈ డబ్బు లేకపోతే ఎలాగో బాబు అంటాడు ఈ పిచ్చాడు. ఎలా ఉన్నా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అయినా ఆ దారిద్ర్యమే కళ్ళల్లో గుర్తుండడం వల్ల, అది తాండవం ఆడుతూ ఉండడం వల్ల ఉరలో తన పిల్లలు ఖర్చు పెట్టినట్టు వీడు ఖర్చు పెట్టలేడు. ఈ పిల్లలకి తెలియదు కాబట్టి వాడు దర్జాగా ఖర్చు పెడుతూ ఉంటారు, ఈ డబ్బు అంతా డబ్బు చేసేస్తారన్నమాట. ఇప్పుడు ఇది అంటున్నాడు ధ్వజదత్తుడు. ఏమని? నేను దరిద్రుణ్ణవడం వల్ల నా పిల్లలకు ఆత్మస్థైర్యం లేదు, మా ఆవిడ అలమటించిపోతోంది, ఎండిపోయింది శరీరం, మేం చావడానికి సిద్ధమైపోయాం చివరికి. ఇలా కొంతకాలం ఉంటే ప్రపంచం మీదే అసహ్యం కలగచ్చు. మహాత్మా, పుష్కర, యోగీంద్ర, మీరు చాలా గొప్పవాళ్ళలా కనపడుతున్నారు. వస్తూ ఉంటే చాలామంది మీ గురించి చెప్పారు కూడా. ఏం చేస్తావో, నన్ను నీ శిష్యుణ్ణి చేసుకో, ఒక మంచి మంత్ర అనుష్ఠానం నాకు ప్రసాదించు, ఆ మంత్ర జపంతో పాపం తొలగించుకుని సంపదలు పొందాలని నా కోరిక. తొందరగా మానవులకు పాపం తొలగించి సంపదలిచ్చే దైవం ఎవరు? నీవు ఏ దేవతా భక్తుడివి నాకు చెప్పమనగానే ఒక క్షణం ఆలోచించి, ఇంత భక్తితో వినయంతో అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా, ఈ సృష్టిలో పరమకరుణాస్వరూపుడు రామభక్తుడు హనుమంతుడు మాత్రమే. ఆయనకి కరుణ ఎక్కువ, జాలి ఎక్కువ. తన దైవం రాముణ్ణి ఎవరూ ఏమి అడగద్దని, ఎవరికైనా లౌకికమైన సంపదలు కావలసి వస్తే తనను మాత్రమే జపించమని, తన నామమే చెయ్యమని ఆయన సలహా ఇచ్చాడు. నా దేవుడు రాముడు, మీ అందరికీ ప్రభువే, ఆ రాముణ్ణి మోక్షం అడగండి చాలు, ఇంకేం అడగకండి. మీకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పదవి కావాలి, కీర్తి కావాలి, అవి నన్ను అడగండి అంటాడు ఆయన. అందుకే మేమందరం కూడా హనుమంతుణ్ణి పూజిస్తాం, నిరంతరం మంగళవారం శనివారం నియమనిష్టలతో హనుమాన్ అంజనా సూనుహు వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గునసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణదాతాచి దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అంటూ ఈ నామాలు జపిస్తూ ఉంటాను నేను. నా దగ్గర హనుమంతుని మూలమంత్రాలు చాలా ఉన్నాయి, కవచాలున్నాయి, అవన్నీ నిరంతరం శుభమిస్తాయి. ఇందాక నీకు చెప్పిన ఆ హనుమంతుని ద్వాదశ నామాలు చదివితే, పడుకునేటప్పుడు చదివితే దుస్వప్న భయం ఉండదు, యాత్రాకాలంలో చదివితే మృత్యు భయం ఉండదు, శుభాలు కలుగుతాయి నాయన అంటూ ఉంటే మళ్ళీ కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా ఇవన్నీ చెప్పి నన్ను ఊరిస్తున్నారండి, నాకు పాత పాపాలు పోవాలి, దారిద్ర్యం పోవాలి, సంపద కావాలి, ఏదన్నా మంత్రం చెప్పండి అన్నట్ట ఆలోచించాడు ఆయన. అంగన్యాస కరన్యాసపూర్వకంగా నీకు ఒక దివ్య మంత్రం ఇస్తున్నాను, ఇది హనుమద్వాదశాక్షరి మంత్రం. ఆదౌ ప్రణవముచ్చార్య హరిమర్కట మర్కట. ముందుగా దానికి ఆదౌ అంటే ఆది అందు తొలిగా ప్రణవం ఉచ్చార్య ఓం అని జపించాలి. ఈ మంత్రాన్ని ఏం చేయాలి, ఎలా మొదలెట్టాడు ఆయన, ఓం అనవయ్యా ఈయన అన్నాడు దీర్ఘంగా. ఇప్పుడు అసలు మంత్రం చెబుతున్నాను. హరిమర్కట మర్కట అనే శబ్దాన్ని చతుర్థి విభక్తిలోకి మార్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, హరిమర్కట మర్కటాయ. ఎప్పుడూ కూడా చతుర్థి విభక్తులనే మంత్రానుష్ఠానం చెయ్యాలి, ఎందుకంటే క్రియాపదంలో నమః చేరుతుంది కనుక. ఈ విధంగా ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఇది మంత్రం. నీవు అనుష్ఠానం చెయ్యడానికి నిష్టతో వచ్చావు గనక నీకు నమః బదులుగా స్వాహ చెబుతున్నాను. ఇది చెబితే అంగన్యాస కరంజాసపూర్వకంగా నియమనిష్టలతో స్వాహాకారంతో ఈ మంత్రం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉచ్చరించు, ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ అని చెవిలో చెప్పాడు. మంత్రం చెప్పేటప్పుడు ఎప్పుడూ నియమం ఒకటి ఉన్నది, విఘ్నేశ్వరుణ్ణి పూజించి గురువుగారికి సేవ చేసి కాళ్ళు గట్టిగా పట్టుకుని గురు పూజ చేసిన తర్వాత గురువుగారి దగ్గర మంత్రం పొందాలి. వీడికి మంత్రం మీద అభిమానం ఉంది, చెప్పే ఆయన గొప్పవాడని తెలుసు, చదువుకున్నవాడు ఈయన కూడా ఢయ్యూ ఢక్కు అని రోజు చెబుతూ ఉంటాడు వేదికల మీద. అటువంటి వాడయ్యుండి కూడా మర్చిపోయాడు తొందరలో. ఈయన చెప్పగానే గురువుగారు భక్తితో ఓం హరిమర్కట మర్కట యస్వాహ, ఓం హరిమర్కట మర్కట యస్వాహ, ఓం హరిమర్కట మర్కట యస్వాహ అని మమ్మారు గురువుగారు ఉచ్చరించగానే సేకరించాడు. వెళ్ళి నువ్వు అనుష్ఠానం చేసుకో అన్నాడు. నేను చెప్పానని మీరు తొందరపడి చదవకండి, ఇది గురువు దగ్గర చెప్పించుకుని మాత్రమే అనుష్ఠానం చేయాలి. గురువు ఉపదేశం లేకుండా మంత్రాలు ఇలాగా టీవీ ఛానల్స్లో వినేసి చేయకండి. ఎప్పుడు గురువుని పాదాలు నమస్కారం చేసి అప్పుడు మంత్రం పుచ్చుకోవాలి. కొన్ని ఉత్తమ మంత్రాలు, నామాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, ఈ అష్టోత్తర శతనామ 108 నామాలు మీ ఇష్టం చేసుకోండి పర్వాలా. హనుమాన్ చాలీస చెయ్యండి, లలితా సహస్రనామం చెయ్యండి. ఇలాంటి మంత్రాలు కోరికలతో కానీ మోక్షం కోసం కానీ అనుష్ఠానం చేస్తే మాత్రం గురువు ఉండాలి. గురువు లేని విద్య ప్రమాదం తెచ్చిపెడుతుంది కనుక. ఆయన పుష్కరుడు ఉపదేశించగానే ఈ ధ్వజదత్తుడు ఆ మంత్రం సేకరించాడు. ఆ తర్వాత గోమతి నదిలో పవిత్రంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేశాడు. అక్కడికి దూరంగా ఒక మర్రి చెట్టు ఉన్నది. శాఖోపశాఖాంచాట చరన్మరుద్రవదవీయ ప్రేషిదోద్యచ్చదోదంచత్కీటకృతవ్రణచలనలిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాజమున్ అని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యతలో రాస్తాడు. అటువంటి అత్యద్భుతమైన వటవృక్షం, కాకపోతే దీని మీద బ్రహ్మరాక్షసులు ఎవరూ లేరు. అది నిస్సంచారాత్తం, ఎవ్వరూ రాని ప్రదేశం, నిర్జనారణ్యం. అటువంటి ప్రదేశంలో చెట్టు కింద కూర్చున్నాడు, విభూతి పెట్టుకున్నాడు, రుద్రాక్షలు ధరించాడు, అనుష్ఠానం మొదలెచ్చాడు. ఒక రోజు గడిచింది, 2 గడిచాయి, 3 గడిచాయి, 4 గడిచాయి, క్రమంగా వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరకాలం గడిచింది. ఎంతకాలం ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ అన్నా ఈ ధ్వజదత్తుడికి ఏ ఫలితం లేదట. హనుమంతుడు కాదు కదా, హనుమంతుడి తోకకి ఉండే ఒక వెండ్రుక కూడా దర్శనమివ్వలేదు. ఒకనాడు ధ్వజదత్తుడు తెల్లవారుజామున లేచి చెట్టు కింద కూర్చుని అనుష్ఠానం చెయ్యలేక మానలేక తనలో తాను ఇలా చింతించాడు, అసలు నిజంగా మంత్రాలున్నాయా, ఈ మంత్రాలను అనుష్ఠానం చేస్తే లాభం ఉంటుందా, మంత్రాలకి చింతకాయలు రాలవని చాలామంది అంటూ ఉంటే వినకుండా మా ఆవిడ చెప్పిన తెలివి తక్కువ సలహా పాటించి కష్టపడి నైమిషారణ్యం వచ్చి తప్పు చేశానేమో, లేక ఈ మంత్రంలో లోపం ఉందేమో, అది ఇది కాకపోతే మంత్రమిచ్చిన గురువుగారు పాపిస్తాడేమో. అర్రెర్రెర్రే, సంవత్సర కాలం ఎంత వ్యర్థం చేశాను జీవితాన్ని. ఈ సంవత్సరం హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ దాకా అమ్మా అయ్యా అని యాచన చేస్తే సుఖంగా ఇంత అన్నం వచ్చేది, కూర వచ్చేది, బియ్యం వచ్చేవి, ఆ పని చేసినా సుఖంగా ఉండేవాడిని. అనవసరంగా నైమిషారణ్యం వచ్చి ఈ దిక్కుమాలుడు గురువుని ఆశ్రయించి ముక్కు మూసుకుని రాత్రి పగలు ఓం హరిమర్కట మర్కట ఆయన మహాని జపం చేసి ఫలితం లేకుండా అలవటించిపోతున్నాను, ఫలితం పొందట్లేదే. ఎంత పొరపాటు జరిగింది. మంత్రం నాస్తి మనుర్నాస్తి నాస్తి నాస్తి మే మతి, అర్థం నాస్తి గురుర్నాస్తి నాస్తి నాస్తి మే మతి. చివరికి వీడు ఇలా తయారయ్యాడు. చదవేస్తే ఉన్నమతిపోయిందంటే ఇది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి అందుకే మంత్రాలు ఇవ్వరాదు. అసలు మంత్రం ఇచ్చేటప్పుడే కృతజ్ఞాయ అంటే కృతజ్ఞుడికి మంత్రం ఇవ్వకూడదు. చేసిన మేలు మర్చిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసే దుర్మార్గులు ఉంటారు. బాగా అన్నం తిని బయటికి వెళ్ళి తిట్టడం అనమాట. పద్మాకర్ గారు బాగా అన్నం పెడితే పద్మాకర్ గారు అన్నం అంతా తిని పద్మాకర్ గారి కంటే సుధాకర్ గారి ఇంట్లో బాగుందండి అన్నం అంటారు. ఇలాంటి దుర్మార్గులు కృతజ్ఞులకి పొరపాటున మంత్రం ఇవ్వకూడదట. డాంభికాయ, దంభంతో అహంకారంతో ఉండేవాడికి, నేను గొప్పవాడిని అనే అహంకారంతో ఉన్నవాడికి, వాడికి కూడా మంత్రాలు ముద్రలు నేర్పకూడదు. శఠాయచ, మొండివాడికి, నేను ఇలాగే చేస్తాను, కింద కూర్చుని జపం చేయండి. ఏ ఎందుకు కింద కూర్చుని జపం చేయాలండి, మీ నెత్తి మీద కూర్చుని ఎందుకు జపం చేయకూడదంటే ఈ మూర్ఖుడికి ఎందుకు మంత్రం ఇవ్వడం? కొంతమంది మూర్ఖులు అలాగే ఉంటారు. కూర్చుని జపం చేయమంటే ఏం నిలబడి ఎందుకు చేయకూడదు? నాయన మంత్రం చేసేటప్పుడు ఉల్లిపాయ మానేరంటే ఏం ఉల్లిపాయ ఎందుకు మనాలి, బల్లిపాయ ఎందుకు తినకూడదు? ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళని శఠులు అంటారు. ఈ మూర్ఖులకి మొండి వాళ్ళకు కూడా మంత్రం ఇవ్వకూడదట. మంత్రం మీద విశ్వాసం లేని వాడికి కూడా ఇవ్వకూడదు. వంచకాయ, మోసంతో బతికేవాడికి అసలు ఇవ్వకూడదు. అన్నీ మోసాలే. ఏమండి మీరు ముక్కుపోవడం పిలిచారా? నేను ఎక్కడ ముక్కుపోవడం పిలిచానండి, వాడెవడో పిలిచాడండి అని అన్నిటికీ అబద్ధాలు ఆడేవాడికి మంత్రం ఇవ్వకూడదు అన్నారు. వీళ్ళని వంచకులు అంటారు. దుష్టులకి ఇలా కొంతమంది ఉన్నారు. భక్తితో ఉన్నవాళ్ళకి ఇవ్వాలి తప్ప ఎవడికి పడితే వాడికి మంత్రం ఇవ్వరాదు. సరే, ఇప్పుడు ఈ మూర్ఖుడికి ఆ గురువుగారు ఏదో అభిమానంతో ఇస్తే చివరికి వాడు ఏమన్నాడు? మంత్రము లేదు, గురువు లేడు, ఈ మంత్రానికి ప్రభావము లేదు, అసలు ఏమీ లేదు, ఈ సృష్టే లేదు. చివరికి ఇలా నాస్తి నాస్తి మేమతి, నాకు ఏం లేదనిపిస్తుంది, అనవసరంగా లేనిది అని కోసం ఉన్నది వదులుకుని వచ్చాను. నా పెళ్ళాం బిడ్డలు అక్కడ ఏమైపోయారు, నేను ఇలా అయిపోతున్నాను బాబోయని అలవటించిపోయాడు హనుమంతుని మహామహిమని గ్రహించలేక. మంత్రాన్ని పొంది అనుష్ఠానం చేసి కూడా సరి అయిన ఫలితం పొందలేకపోయాడు. అదిగో ఆ సమయంలో అక్కడ తమాషా జరిగింది. ఆ కాలంలో గాలవుడు అని పేరు కలిగిన ఒక కిరాతకుడు ఉన్నాడు. వాడు బోయేవాడు, చాలా కష్టపడి వేటాడి ఆ వేట వల్ల వచ్చేటటువంటి జంతువుల్ని పట్టుకెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేవాడు. వాడు నిత్య మాంసభక్షకుడు. అటువంటి వాడికి ఏదో పూర్వజన్మకర్మ వల్ల శరీరం అంతా కుష్ఠరోగపు మచ్చలు వచ్చాయి. అది కూడా మామూలు కుష్ట కాదు, శ్వేతకుష్ఠ అంటే తెల్లని మచ్చలు అన్నమాట. ఈ కుష్ఠరోగంలో కూడా చాలా రకాల మచ్చలు ఉంటాయి. తెలుపు కొన్ని, గోధుమ వర్ణం కొన్ని, ఎరుపు కొన్ని, విచిత్రంగా. అందులో ఇది శ్వేతకుష్ఠ. ఈ కుష్ఠ వల్ల శరీరం అంతా పుళ్ళైపోయి ఆ పుళ్ళ నుంచి రసికారి, వాటి మీద ఏగలు, దోమలు, నానా చెత్త చెదారం వాలి వీడి ప్రాణం పీల్చి పిప్పి చేస్తూ ఉంటే స్పర్శ జ్ఞానం కోల్పోయిన అవయవాలతో తట్టుకోలేక ఎవడైనా మహానుభావుని ఆశ్రయిద్దామని అక్కడికి వచ్చాడు వాడు. అప్పటి వరకు చాలామంది వైద్యుల చుట్టూ తిరిగి 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 మందులు వాడి వాడి ఏ మందుకు లొంగక ఆ రోగం చివరికి ఈ రోగం నుంచి బయటపడడానికి నైమిషారణ్యం వచ్చాడనమాట. అక్కడ కొంతమంది మహాత్ములు ఉన్నారని, మంత్ర ఉపాసకులని, ఈ ఉపాసకుల దయ వల్లైనా ఈ రోగం తగ్గుతుందేమో అని వచ్చిన వాడికి ఈ ధ్వజదత్తుడు కనపడ్డాడని చెప్పుకున్నాం. ధ్వజదత్తుడిని చూడగానే భక్తితో నమస్కారం చేసి, మిమ్మల్ని చూస్తే, మీ నామం చూస్తే మీ మీద గౌరవం కలిగింది. సహజంగా లోకంలో ముందు రూపమే ఆకర్షిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తక్కిన వాటన్నిటికంటే మొట్టమొదట ఆకర్షించేది రూపం, అందుకే రూపం బాగుండాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం అన్నారు మన పెద్దలు. ఐదు వకారాలు ఉన్నాయట. ఈ ఐదు వకారాలలో కొన్నైనా ఉంటే గౌరవం, ఈ ఐదు లేకపోతే వాడి గౌరవం ఉండదు అన్నారు. ఏమేమిటవి అంటే, ముందు వస్త్రేణ, బట్టలు బాగుండాలి, చింకి బట్టలు కట్టుకుని, కంపు కొడుతున్న గుడ్డలు కట్టుకుని, బాగా మురికెత్తిన గుడ్డ కొల్లాయి గుడ్డ ఇంత కట్టుకుని, వెనక ముందు ఇంత దోపి, ముందుకొస్తే రిక్షా ఇస్తాం తొక్కుకుంటాం అంటారు తప్ప పురాణం చెప్పమని ఎవడంటాడు. అందుకని ముందు పురాణం చెప్పాలంటే కాస్త చక్కగా తప్పదు, లోకం కోసమైనా ఓ చొక్కా టిప్ టాప్గా ఉండేలా వేసుకోవాలన్నమాట. టిప్ టాప్ డ్రెస్ వేసుకోమని కదా, అక్కడ మంచి చక్కనైనటువంటి వస్త్రం ముందు కనపడాలి. ఓహో బాగుందిరా బట్ట అనుకుని ఆ బట్టను చూసి గౌరవిస్తాడు. అంచేత వస్త్రం తర్వాత రెండోది ఏం చెప్పారు, వపుష. వపుషు అంటే శరీరం, శరీరంతో కూడా గౌరవం వస్తుంది. శరీరం కూడా బాగుండాలి, శుభ్రంగా ఉండాలి. పుసిగిలి కట్టిన ముఖంతో పళ్ళు తవ్వుకోకుండా చింపిరి చుట్టేసుకుని ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం మీద గణానాంతో అని మెల్లిగా కూర్చుంటే వీడి మాట ఎవడో వెండవు. కాబట్టి శుభ్రంగా స్నానం చేసి మంచి సుగంధ ద్రవ్యాలు పూసుకొని కాస్త అలంకారం చేసుకుని కనపడాలి. అసలు అలంకారం అంటే అమ్మవారికి కూడా ఇష్టం అన్నమాట. సరే, కొంతమంది అందుకే ఏమున్నా లేకపోయినా అలంకారం మాత్రం బాగా వేసుకుని, ఇది ఒక గొలుసు మనం వేసుకుంటే వాడు ఒళ్ళంతా గొలుసులు వేసుకుని 100 సార్లు కడియాలు సవరించుకుంటూ కూర్చుంటే అదొక గౌరవం, సహజం అది. కాబట్టి ముందు వస్త్రం, తర్వాత శరీరం కూడా అలంకారంతో బాగుండాలి. భగవంతుడిచ్చిన అందం అది ఎవరూ మార్చలేరు అనుకోండి, అది వేరే విషయం. శరీరం ఎప్పుడు అందం అనేది పుట్టుకతో వస్తుంది. ఈ అందానికి అలంకారం వన్నెతిస్తుంది. అలా అలంకారంతో శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. వస్త్రం అయ్యింది, వపుష్ అయ్యింది, అక్కడికి 2 వకారాలు అయ్యాయి. 3వది వాచ, వాక్కు బాగుండాలి. ఎవరైనా మన ఇంటికి రాగానే ముందు అగ్రహోదగ్గురులు ధుమధుమలాడిపోయినా వాడికి మన ఇంటికి రాడు. 2వది ధుమధుమలాడకపోయినా కొంతమందికి భాష బాగుండదు. కూకోయండి, పలారాలు వస్తాయంటే వచ్చిన వాడికి ఓహో వీడి పాండిత్యం అంతే కదా అని వెళ్ళిపోతాడు. కాబట్టి చక్కని వాక్కు కావాలి, ప్రశాంతతతో కూడిన వాక్కు కావాలి. వాక్కు వల్ల కూడా గౌరవం వస్తుంది. అసలు వాక్కు వల్ల కూడా కాదు, వాక్కు వల్లే గౌరవం వస్తుంది. 4వది ఎంత వాక్కు బాగున్నా, వస్త్రం బాగున్నా, వపుష్టి బాగున్నా, చదువు కూడా ఉండాలి, విద్య కూడా కావాలి. ఎదురుగుండా పుస్తకం పెట్టుకుని అందులో ఉన్న శ్లోకం ఒకటి అర్థం ఒకటి చెబితే ఉపయోగం ఉంది. రామాయణం అంతా చెప్పేస్తున్నాం, అందులో చదివే శ్లోకాలు వేరు, దాని అర్థం వేరైతే చూసేవాడికి పండితులకు తెలుస్తుంది. పామరులు ఎప్పుడు పట్టించుకోకపోవచ్చు. పెద్దగా సంస్కృతాది పాండిత్యాలతో సంబంధం లేనివాడు ఓహో అనుకోవచ్చు, కానీ ఓహో వీడేం చెబుతున్నాడో అర్థమవుతుందనమాట. అక్కడ ఉన్నది ఒకటి, దానికి అర్థం ఒకటి. మళ్ళీ సీత అనే శబ్దం సంస్కృతం అయితే దానికి పక్కన అమ్మ కలిపేసి సీతామ్మవారు సీతమ్మ తల్లి అని చెబుతూ ఉంటే ఓహో వీడు ఎంత గొప్ప పండితుడురా బాబు అని అనిపిస్తుంది. కాబట్టి విద్య కూడా ఉండాలి పండితుల గౌరవం పొందాలంటే. వస్త్రం ఉన్నది, వపుష్యం ఉన్నది, వాక్కున్నది, విద్య 4, కానీ వినయం లేదు. అహంకరించి కనిపించిన వాళ్ళల్లా చెడామడా తిడుతూ ఉంటే చిచ్చి వీడు తెగ తిడుతున్నాడరా, ఈ కోపిష్టి వాడి దగ్గరికి వెళ్ళకూడదని వెళ్ళిపోతారు. కాబట్టి వినయం కూడా ఉండాలి. వకారై పంచభీర్హీన నరః నాయాతి గౌరవం. ఈ 5 వకారముల చేత హీనుడైన నరుడు గౌరవం పొందలేడు. కాబట్టి 5 ఉండాలి. ముందు ధ్వజదత్తుడి దగ్గర నామం కనపడింది, మంచి బొట్టు కనపడింది, జుట్టు బాగా ఉంది, అందుకని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ ఎవరైనా గురువులు ఉన్నారా అంటే అప్పుడు వాడన్న మాట కూడా మనం చెప్పుకున్నాం. ఏమన్నాడు, మంత్రాలు ఈ చింతకాయలు ఇవన్నీ దండగా, ఇదంతా మోసం. ఇంకా నీకు ఎవడో ఒక మంత్రవేత్త ఉన్నాడు, మంత్రము వల్ల లాభం ఉంది అని భావించినట్టయితే, అలా నీకు అనిపించినట్టయితే, దానికి నీకు ఒక మార్గం చెబుతున్నాను విను. ఈ నైమిషారణ్యంలో ఇంకా చాలామంది ఋషులు ఉన్నారు. ఆ ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు ఒకడు, చూశావు, పుష్కరుడు అని పేరు కలిగిన వాడు. వాడు యోగిలా నటిస్తున్నాడు. వాడు యోగి కాదు, ఒట్టి మోసగాడు, రోగి, భోగి. వాడి దగ్గరికి నేను 1 సంవత్సర కాలం క్రితం వచ్చాను, కటిక దారిద్ర్యంతో అనుభవిస్తూ, ఆ దారిద్ర్యం అనుభవించి అందులోంచి బయటపడలేక నానాయాతన పడుతూ, బాబు దారిద్ర్యం నుంచి బయటపడి సంపదలు పొందడానికి తగిన ఒక మంచి మంత్రం చెప్పమంటే ఆ దౌర్భాగ్యుడు, అదిగో నీవు చూస్తున్నావు ఎదురుగుండా అని చెయ్యెత్తి చూపించాడనమాట. అక్కడ చెట్టు కింద దూరంగా కూర్చున్న గురువుగారిని చూపించి, ఈ గురువుగారు నేను గురువునని మోసం చేస్తున్నవాడు, వీడు వీడి పీఠం తగలయ్యా, వీడి పీఠానికి ఎవడన్నా నిప్పు పెట్ట అని నోరుతో ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు కూడా ఆడేట. ఇదిగో ఇలాంటి శిష్యులు లోకంలో ఉంటారు అని కథ ద్వారా మనకి చాలా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు పరాశరుడు. లోకంలో శిష్యులమని వచ్చినంత మాత్రం చేత అందరినీ శిష్యులుగా భావించకు. ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండు. ఎదురుగుండా ఉన్నప్పుడు మంత్రం పుచ్చుకుని కూడా గౌరవిస్తున్నట్టు నటించి పక్కన ఎలా తిడతారో ఇటువంటి దుర్మార్గుల్ని చూసి నేర్చుకో అని ఒక గుణపాఠం చెబుతున్నాడు. అన్నిటికంటే పక్కకెళ్ళి తిట్టేవాళ్ళతో చాలా ప్రమాదకరం. ఈ దుర్మార్గుడు 1 సంవత్సరం క్రితం మంత్రం పొంది గురువుగారిని ఇప్పుడు తిడుతున్నాడు అనమాట. అదిగో ఆ ఎదురుగుండా ఉన్న పుష్కరుడు అనేవాడు దొంగ అన్నాడు. వాడిచ్చిన మంత్రాన్ని 1 సంవత్సర కాలంగా అనుష్ఠానం చేశా, ఈ అనుష్ఠానం వల్ల నాకే రవ్వంత ఫలితం కనిపించలేదు. సరిగదా, ఈ ఇంతకాలం నేను సంపాదించిన డబ్బు కూడా ఈ పాటి ఖర్చు అయిపోయి ఉంటుంది. నేను ముష్టెత్తుకు బతికేవాడిని, ముష్టెత్తుకుంటే అంతో ఎంతో సంతుష్టిగా తినేవాడిని. ఒకరోజు కాకపోతే ఓ రోజునైనా ఇంత మజ్జిగో ఇంత అన్నమో దొరికేది. ఇప్పుడు సంవత్సర కాలంగా ముష్టి పోయింది, నా బ్రతుకికి సంతుష్టి లేకుండా పోయింది. చివరికి ఎందుకు కొరగాకుండా అయిపోయాను, ఎందుకు వచ్చింది ఈ మంత్రాలు, ఎందుకు వచ్చినవి ఈ గురు సేవలు, ఇవన్నీ దండగా. ఇంతకంటే ఇంకెక్కడన్నా వెళ్ళి మన ప్రయత్నం మనం చేసుకోవడం మంచిది అన్నట్ట. పుష్కరుడు సరి అయిన గురువు కాదు అని తిడుతూ ఉంటే వీడు ఆ సమయంలో ఆ పుష్కరుడికేసే చూశాడు మనవాడు గాలవుడనే పోయేవాడు. కుష్ఠరోగంతో మహాపీడన అనుభవిస్తున్న ఆ గాలవునికి పుష్కరుడి ముఖం చూడగానే ఏదో తెలియని ఒకనొక ఆనందం కలిగిందట. మహాత్ముల ముఖంలో వర్చస్సు పైకి కనబడకపోయినా జ్ఞానదృష్టితో చూసేవాడికి ఆ అంతర్తేజస్సు కనపడుతుంది, అంతస్తేజస్సు అనేది తెలుస్తుంది అన్నమాట. హరిధ్వజదత్తుడా, గురువు దగ్గర మంత్రోపదేశం పొంది వాణ్ణి తెగ తిడుతున్నావా అనుకున్నాడు లోపల ఆ పుష్కరుణ్ణి చూడగానే. ఎందుకంటే ఆ పుష్కరుడు తేజస్సు అతన్ని ఆకర్షించింది కనుక. ఏమో చూసావా నేను చూపించిన ఆ పుష్కరుడి ముఖాన్ని, వాడు దొంగ, వాడి దగ్గరికి వెళ్ళకు, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప పీఠాధిపతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళకన్నట్ట. ఈయన చిరునవ్వు నవ్వి, అయ్యా తమరు తెగ తిడుతున్నారు కానీ ఆయన ముఖం చూస్తే నాకు ఎందుకో గౌరవంగా ఉంది, ఆయన దగ్గరికే వెళ్తానన్నట్ట, నీ కర్మరా అన్నాడు ఈయన. ఏమో చూసావా నేను చూపించిన ఆ పుష్కరుడి ముఖాన్ని, వాడు దొంగ, వాడి దగ్గరికి వెళ్ళకు, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప పీఠాధిపతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళకన్నట్ట. ఈయన చిరునవ్వు నవ్వి, అయ్యా తమరు తెగ తిడుతున్నారు కానీ ఆయన ముఖం చూస్తే నాకు ఎందుకో గౌరవంగా ఉంది, ఆయన దగ్గరికే వెళ్తానన్నట్ట, నీ కర్మరా అన్నాడు ఈయన. చాలామంది ఇలాంటి శిష్యులు మాకు కూడా తగులుతూ ఉంటారు. నయా పైసా లేని రోజుల్లో, కీర్తి లేని రోజుల్లో గురువుగారు అని చేరి ఆ తర్వాత మళ్ళీ కుంపట్లు పెట్టి అసలు గురువుగారు ముఖమే చూడకుండా వీళ్ళే మహాపండితులుగా వెలిగిపోయేటటువంటి మహాత్ములు ఈ సృష్టిలో ఉంటారు అనేది ఈ కథ ద్వారా తెలియడం కాదు, మనకు కూడా అనుభవంగా తెలుస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి శిష్యులను కూడా అభిమానించి ప్రేమించి వాళ్ళ మనస్సుని రాక్షసతత్వం నుంచి దేవతత్వానికి తీసుకెళ్లడమే మనలాంటి సద్గురువులు చేయవలసిన పని అని మైత్రేయునికి పరాశరుడికి అచ్చెబుతున్నాడు. ఇప్పుడు అన్నమాటలు మైత్రేయుడితో పరాశరుడని ఆ తర్వాత మళ్ళీ తక్కిన కథ ఇలా కొనసాగించాడు. మనం అది మర్చిపోకూడదు. ఈ మొత్తం హనుమచ్చరిత్ర అంతా మైత్రేయుడనే ఋషికి పరాశరుడు చెబుతున్నాడు. ఈ మైత్రేయుడు సామాన్యుడు కాడు, దుర్యోధనుడి తొడలు విరిగిపోవాలి భీముడి గదాదండం వల్లని చెప్పించిన వాడు ఈయనే. మనం భారతంలో విన్నాం కూడా ఇదివరకు. అదిగో ఆ మహానుభావుడికి చెబుతున్నాడు అన్నమాట పరాశరుడు. సరే తక్కిన కథ విను. ఈ గాలవుడు పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. పుష్కరుడి ముఖాన్ని చూడగానే, ఆ వర్చస్సును చూడగానే ఇంకా ఇంకా భక్తి పెరిగింది. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు, మహాత్మా నన్ను రక్షించన్నట్ట. అప్పుడు పుష్కరుడు మెల్లగా కళ్ళు విప్పి ప్రశాంతవదనుడై ఇలా అన్నాడు, నాయన ఈ శరీరం అంతా పచ్చి పొళ్ళతో నానాయాతన పడిపోతున్నావు, ఇంత కష్టపడి ఇంత దూరం ఎందుకు వచ్చావు, హాయిగా ఏ వైద్యుడి దగ్గరికైనా వెళ్ళి కట్లు కట్టించుకుని మందు వేయించుకోక అడవుల్లో ఎదుగు తిరుగుతున్నావంటే, స్వామి నన్ను గాలవుడు అంటారు, బోయవాణ్ణి, పూర్వజన్మలో చేసిన ఏ పాపం వల్ల ఈ రోగం వచ్చింది, నిత్యం బంగారం దొంగతనం చేసేవాళ్ళకి, గురువుల్ని తిట్టేవాళ్ళకి, పురాణాలు మొదలైనవన్నీ లేవనే వాళ్ళకి కుష్ఠరోగం వస్తుంది రాబోయే కాలంలో, కాబట్టి ఎవరికైనా కుష్ఠరోగం రావాలని కోరుకుంటే ఈ పనులు చేస్తే చాలా మంచిది, వచ్చే జన్మలో చక్క ఆ అనుభవం ఏదో వస్తుందన్నమాట, నేను అలాంటి పాపాలు ఏమైనా చేశానేమో, ఈ రోగం వచ్చింది, దీనికి కాసిని కూసిని మందులు కాదు, నా యావజ్జీవితం ఖర్చు పెట్టేసి నా డబ్బంతా ఖర్చు పెట్టి మందులు వాడుతూనే ఉన్నాను, 28 సంవత్సరాలు మందు వాడాను, ఇప్పుడు నా వయస్సు 45 ఏళ్ళు అయినా నాకు రోగం తగ్గల, అందుకే ఇక మందులతో ఈ రోగం తగ్గదు కుదరదని అర్థం చేసుకుని నీలాంటి మహాత్ముల పాదాలు ఆశ్రయించడానికి వచ్చాను, నీ వంటి యోగులు తలుచుకుంటే ఈ భయంకర రోగాలన్నీ నిమేష మాత్రంలో తగ్గిస్తారు, తమరు దయతో ఏదన్నా ఓ మంచి మంత్రాన్ని ఇవ్వండి, అనుష్ఠానం చేసుకుని రోగం నుంచి బయటపడతాను ప్రభు అని కాళ్ళకి పదే పదే నమస్కరిస్తే ఆయన జాలిపడి, నాయన నీ పూర్వజన్మ కర్మయోగం ఏమిటో నాకు తెలుసు, కానీ నువ్వు బోయేవాడివి, నిత్యం వేటాడి జంతువులతో బతికేవాడివి, నీకు మంత్రం ఇవ్వచ్చో లేదో తెలియక సతమతమవుతున్నాను, 5 నిమిషాలు పక్కకెళ్ళు అని అతన్ని పక్కకి పంపించి తన సద్గురువుని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాడు. ఈ కథ చాలా జాగ్రత్తగా వినాలి, భయంకర రోగాలకి విరుగుడు ఈ కథ కనుక. ఏ మహానుభావుడైనా శ్రద్ధాశక్తులతో ఈ కథ విని 9 రోజులు దీనిని మననం చేసుకుంటే దీర్ఘకాలిక రోగాలు తొలగుతాయి. అంత గొప్పది. 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే తగ్గనటువంటి రోగాలు కూడా ఇటువంటి దివ్య కథల ద్వారా ఉపశమనాన్ని మనం పొందవచ్చన్నమాట. ఇవన్నీ మహామంత్రశాస్త్రాలు. ఈ వేళకోళం ఏంటి, పరాశరుడు అంటే వ్యాసుడి తండ్రి, ఆయన సరదా కోసం రాయలేదు, లోక శ్రేయస్సు కోసం రాశాడు. కాకపోతే మనకంత విశ్వాసం కావాలి. అందుకే చెబుతున్నాం, ఇప్పుడు పుష్కరుడు పక్కకి వెళ్ళి ఆంజనేయుడిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు. హనుమంతుడు వెంటనే ప్రత్యక్షమైపోయాట. ఆయన పిలిస్తే పలుకుతాడు. సద్గురువులు ధ్యానం చేస్తే ఆ సద్గురువులకి గురువైన హనుమంతుడు తప్పక వస్తాడు. ప్రత్యక్షమై వెంటనే అన్నాడు, ఏం పుష్కర హఠాత్తుగా పిలిచావన్నట్ట, నీకు తెలియందేముందండి, ఒక బోయవాడు గాలవుడనేవాడు భయంకరమైన కుష్ఠరోగం నుంచి నానాయాతనలు పడుతూ ఉపశమనం పొందడానికి నా దగ్గరకు వచ్చాడు, మీ మంత్రం ఇమ్మంటున్నాడు. వాడికి మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అసలు ఈ మంత్రం ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి, వాడు బోయేవాడు కదా వాడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఈ ధర్మ సంకటం నుంచి నన్ను ఉద్ధరించండి అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్న మాట ఏమిటో తెలుసా, ఇప్పుడు అన్నమాట హనుమంతుడు అన్నాడు, పద్మాగర్ గారు కాదు, ఆ హనుమంతుడు అన్నమాట నేను చెబుతున్నానన్నమాట. నాయన, మంత్రం ఇవ్వడానికి ఒకే ఒక్క అర్హత ఉన్నది, కులం కానీ మతం కానీ జాతి కానీ స్త్రీ పురుష నపూంసకాది భేదం కానీ లేదు. భగవంతుని మంత్రం పొందడానికి ఎవరైనా అర్హులే. స్త్రీ పుం నపూంసకం నజ్ఞేయం, స్త్రీయా పురుషుడా నపూంసకుడా, ఇవి ఎప్పుడు ఆలోచించకు. వాడెవడు, వాడి జాతి ఏమిటి, వాడి మతం ఏమిటి, ఇవి ఎప్పుడు ఆలోచించకు. మంత్రం పుచ్చుకోవడానికి భక్తుడికి కావలసినది ఒకే ఒక్క అర్హత, అదేమిటి, భక్తి. నాకు భక్తి ఉంది, నేను హనుమన్ మంత్రం ఉపాసన చేస్తాను అని ఎవడైనా అంటే వాడికి ఇచ్చేయచ్చు. వాడు బోయవాడైనా ఇంకోడైనా ఒకటే, ఇచ్చేయి. ఆ బోయవాడికి నీ మీద భక్తి ఉంది, మంత్రం మీద భక్తి ఉంది, హనుమంతుని మీద భక్తి ఉన్నది. గురువు మీద, మంత్రం మీద, దైవం మీద, ఈ మూడింటి మీద సమానమైన భక్తి కలిగిన వాడికి ఈ మంత్రం ఇవ్వాలి. ఆ మూడు ఉన్నవాడు వీడి గాలవుడు, అంచేత వాడికి ఇచ్చేయన్నాడు. ఆశ్చర్యపోయాడు పుష్కరుడు. ఆహా అనుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది ప్రామాణికంగా పరాశర సంహితలో ద్వైదత్త చరిత్రలో 27 అధ్యాయంలోని 8వ శ్లోకం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. చాలామంది హనుమంతుడి మంత్రం అట, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదట, ఆడవాళ్ళు చేయకూడదట, మగవాళ్ళు చేయకూడదట, ఇంకా ఆడ మగగా ఇంకెవడు చేస్తాడు, ఇలాంటివన్నీ లేనిపోని భ్రమలు అన్నమాట. కాకపోతే భక్తి కావాలి. గురువుని వాడు, అవతలి వాడు నేను భక్తితో సేవిస్తున్నానని నమ్మించాలి. గురువుగారికి అభిమానం కలిగితే ఇచ్చేయచ్చు అన్నమాట, కాకపోతే గురువుకి అభిమానం కలిగేలా ప్రవర్తించాలి. మంత్రం పుచ్చుకున్నాక వెకిలి వేషం మాత్రం వేయకూడదు. అది గురుభక్తిని, మంత్రభక్తిని, దైవభక్తిని, ఈ మూడింటిని విడిచిపెట్టకుండా ఉంటే చాలు. ఈ గాలవుడు అటువంటి వాడని హనుమంతుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. అందుకే పుష్కరుడు ఆనందపడ్డాడు. నాయన కిరాతకా, నువ్వెంత అదృష్టవంతుడురా, సమస్త లోకాలకి గురుస్థానంలో ఆచార్య స్థానంలో ఉన్న హనుమంతుడు నిస్సంకోచంగా, నిస్సందిగ్ధంగా, నిశ్శంకగా నీకు మంత్రం ఇవ్వమని చెప్పాడు. దా, ఆ పక్కనున్న గోమతి నదిలో స్నానం చేసి ఇక్కడికి రా, నదిలో స్నానం చేసి వచ్చిన వాడికే మంత్రం ఇవ్వాలన్నాడు. ఇంతకు పూర్వం ధ్వజదత్తుండి కూడా నదిలో స్నానం చేసిరా అంటే వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ బోయవాడు ఏమంటున్నాడో తెలిసిన ఈ గాలవుడు, గురుదేవ నదిలో స్నానం చేయమంటున్నారు మీరు, అసలు నది అంటే ఏమిటి, గురువుగారి పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లే గొప్ప నది, నాకు తీర్థజలం నదీ జలం నా సమస్తం ఆ గురుపాదమే అని వెంటనే గురువుగారి బొటనవేళ్ళు రెండును దగ్గరికి పెట్టి ఆ గ్లాస్ తోటి ఒక ఉద్ధరణి పంచపాత్ర తెచ్చుకొని పంచపాత్రలో ఉన్న నీళ్లు ఉద్ధరణితో తీసుకుని ఆ బొటన మీద బొటనవేళ్ళు రెండింటి మీద కూడా పోసి కింద కుడి చేయి పెట్టాడు. గురువుగారి కాలివేళ్ళు కడగ్గా వచ్చిన జలం అరచేతిలోకి తీసుకుని ఈ నీళ్లు పైన తల్లుకుని గోమతి స్నానమహం కరిష్యి అన్నాడంతే. ఇది పరాకాష్ఠ అంటారు భక్తిలో. నాయనా నదిలో స్నానం చేయంటే సాధారణ భక్తులు తప్పక నదిలోనే స్నానం చేస్తారు. కానీ పెద్దగా చదువుకొని బోయేవాడు పాపం అడవిలో ఉండేవాడు, వీడికేం జ్ఞానం లేదనుకుంటాం మనం, అతడికంటే గొప్ప జ్ఞానం ఎవరండి వాడ. గురువు గారి కాళ్ళు కడగ్గా వచ్చిన జలమే గోమతి, ఇదియే నా పాలిటి గంగ అన్నాడు ఆయన. గంగా, యమున, చర్మణ, సమస్త నదీ నద జలాలు అన్నీ గురువుగారి పాదాలే అన్నాడు ఆయన. గురువు కాళ్ళు కడగగా వచ్చిన జలం అనేక కోటి నదీ నద జల తీర్థములతో సమానము అని ఆ నీళ్లు తలుకోగానే ఓహో ఓహో ఏమి భక్తి అని పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారట. గురువుగారు పులకించిపోయాడు. ఈ వెంటనే వాడి చెవిలో పూర్వ మంత్రమునే, ఏ మంత్రాన్ని ధ్వజదత్తుడికి చెప్పాడో ఆ మంత్రాన్నే మళ్ళీ చెప్పాడు. ఆదౌ ప్రణవముచ్చార్య, ముందు ఓంకారాన్ని ఉచ్చరించవలెను. హరిమర్కట మర్కట అనే శబ్దాన్ని తీసుకో, దానికి చతుర్థి విభక్తి తగిలించు. అప్పుడు ఓం హరిమర్కట మర్కటాయ, ఆ తర్వాత నమః ఇది చేర్చు. వెంటనే ఆ మంత్రం హనుమద్ ద్వాదశాక్షరి మంత్రం అవుతుంది. ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఇది పురాణంలో విని చెప్పుకో, మళ్ళీ మీరు జపం చేయకండి. ఇది జపం చేయాలంటే గురువు కాళ్ళు పట్టుకొని అప్పుడు ఆయన ద్వారా చెవిలోనే చెప్పించుకుని అనుష్ఠానం చేయాలి. ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని గాలవుడనే బోయవాని చెవిలో పరమపూజ్యుడు పుష్కర గురువు వేసేశాడు. అప్పుడు ఆయన పులకించిపోయాడు. భక్తితో గురువుగారిని తలుచుకున్నాడు. ఆ మంత్రాన్ని ఇంకా 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 భక్తి శ్రద్ధలతో లోపల మననం చేశాడు. ఎప్పుడు గురువుగారి దగ్గర మంత్రం 3 సార్లు తీసుకోవాలి. అలా 3 మార్లు కూడా ఉచ్చారణ అయిపోయిన తర్వాత గురువుగారు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయనా అంటే, అదిగో వెళ్ళి దూరంగా ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని అనుష్ఠానం చెయ్యన్నాడు. వెంటనే ఈయన గురుని ఆజ్ఞ ప్రకారం పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కువ కూడా జపం చేయలేదట, కేవలం 24 గంటలు మాత్రమే అనుక్షణం గురువుగారిని తలుచుకోవడం, ఆ తర్వాత అనుష్ఠానం చేయడం. ఇలా 24 గంటలు హనుమద్ ద్వాదశాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు ఆయన. 24 గంటలు పూర్తయిన 5 సెకన్ల తరువాత హనుమంతుడు ఉష్ట్రారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. సువర్చలా సమేతుడై ఒంటి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయట్టిన పచ్చని కాంతితో ఉన్నాడు హనుమంతుడు. ఆకాశాన్నంటుతున్నది శిరస్సు, చుక్కలు తలపూవులుగా అక్కజముగమేను వెంచి అంబరవీధిన్ వెక్కసమయీ కనుపట్టిన ఆ కోమలి ముదమునుంది ఆత్మస్థితికిన్ అని మొల్ల రాసింది రామాయణంలో హనుమంతుడు సీతకి విశ్వరూపం చూపించినప్పుడు. అలా ఉన్నాడు స్వామి. ఆకాశం మీద ఉన్న నక్షత్రాలు తలకి తగిలి ఆయన తల మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట. భూమి ఆకాశాలు నిండుతున్న విశాల శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఒంటి మీద నిలబడున్నాడు. వెనుక ముందు సుషేణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వంటి దివ్య పరివారం ఉన్నారు. మరో పక్కన సూర్యకాంతి సువర్చలా ఉన్నది. ఈ దివ్య పరివారంతో ఎదురుగుండా ప్రత్యక్షమైన హనుమంతుణ్ణి చూడగానే పులకించిపోయాడు ఆయన. ఏం ఆశ్చర్యం ఇది! 100 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు, నిరంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాళ్ళు కూడా హనుమంతుణ్ణి చూడలేరు, హనుమంతుడి గోళ్ళు కూడా చూడలేమంటారు. ఎవడో అదృష్టవంతుడు తప్ప ఎవడబడితే వాడు హనుమంతుడి దివ్య రూపాన్ని అంత తేలిగ్గా చూడలేడు. అటువంటిది కేవలం మా గురువుగారి కటాక్షం వల్ల 24 గంటల్లో చూశాననుకున్నట్ట. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. హనుమా, ఇది నిజమా కల? ఇప్పటికి కూడా ఇంకా అనుమానంగా ఉందన్నట్టు ఆయన. ఒక్కోసారి మనం అంత తేలిగ్గా నమ్మలేము. నిజంగా భగవంతుడు ప్రత్యక్షమైనా ఇది నిజమా కాదా అనిపిస్తుంది, కర్మ పరిపక్వం కానంత వరకు. అందుకే అతడు పొంగిపోయాడనమాట. ఆశ్చర్యము పొందాడు, విచిత్రమైన అనుభూతికి గురయ్యాడు. దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అంటాడు శంకరాచార్యుల వారు. దశగ్రీవుడి కీర్తిని మొత్తం ధ్వంసం చేసిన హనుమంతుని మూర్తి ఎదురుగుండా నిలబడి ఉన్నది. అదిగో ఆయనని ధ్యానం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళే మార్గంలో నాకు ముందు వెళ్ళి నన్ను రక్షించుగాక అంటాడు ఆయన. హనుమంతుడు నాకు ముందు వెనుక రక్షించుగాక. పార్శ్వే పాతు హనుమత, పార్శ్వం అంటే పక్కన, పక్కన హనుమంతుడు రక్షించుగాక. పురతః పాతు కేసరీ సుత, కేసరీ సుతుడని పేరు కలిగిన హనుమంతుడు ఎదురుగుండా రక్షించుగాక. అలాగే హనుమంతుడు శిరోమేపాతు సుగ్రీవ సచివః, సుగ్రీవుడి మంత్రిగా ఉన్నవాడు, శిరస్సును రక్షించుగాక. ఇందులో కవచం అంటారు దీన్ని, హనుమత్ కవచం. ఈ కవచంలో ఉన్న చమత్కారం మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. హనుమంతుడు శిరస్సును రక్షించాలి. శిరస్సును రక్షించేవాడు ఎవడై ఉండాలి హనుమంతుడి రూపాల్లో? హనుమంతుడు ఉన్నది ఒకే హనుమంతుడు. ఈ హనుమంతుడిలో ఉన్న బుద్ధి మాత్రమే తలను రక్షించాలి. తల బుద్ధికి చిహ్నం, బుద్ధి ఎప్పుడూ శిరస్సులో ఉంటుంది. అందుకే సుగ్రీవ సచివః శిరోమే పాతు. సుగ్రీవుడికి మంత్రి అయినవాడు, మంత్రి అంటే ఏం చేస్తాడు? సలహా చెబుతాడు. సుగ్రీవుడు కూడా చెయ్యలేని ఆలోచన చేసి, సుగ్రీవా ఇలా నువ్వు చేస్తే లాభం నీకని సలహా ఇచ్చేవాడు మంత్రి, మంత్రాంగం చెబుతాడు. మంత్రిగా ఉన్నప్పుడు హనుమంతుడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అలాంటి తెలివితేటలు ఉన్న హనుమంతుడు నా శిరస్సును రక్షించుగాక, అది రహస్యం అక్కడ. అలాగే హనుమంతుడు ఎదురుగుండా రక్షించుగాక. ఎదురుగుండా ఎప్పుడూ కూడా ఏ శత్రువులు లేక సింహం లాంటి అద్భుతమైన మృగాలే ఎదురుగుండా వచ్చి శిక్షిస్తాయి. నక్కలేమో వెనక నుంచి పడతాయి, దొంగ శత్రువులు వెనక నుంచి పడతారు. మంచి వీరాధి వీరులు సూరాధీశూరులు ఎదురుగుండా వచ్చి ముఖాముఖి యుద్ధం చేస్తారు. ముఖాముఖి వచ్చి యుద్ధం చేసే సింహం లాంటి వీరులు ఉన్నారే, వాళ్ళ నుంచి హనుమంతుడు రక్షించుగాక. హనుమంతుడు అనే పేరు కలిగినటువంటి స్వామి, హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి పుత్రుడు, మారుతి, పవనసుతుడు, ఇలా అనేక నామాలు ఉన్నాయి కదా. ఇందులో హనుమన్నామం ఎప్పుడు ముఖాముఖి యుద్ధం చేయడానికే వెడుతుందన్నమాట. అందుకని ముఖాముఖి ఎదుర్కొనే శత్రువుల్ని హనుమన్నామంతో రక్షించు. ఇంకా నా వెనుక వైపున సుషేణమిత్రుడు రక్షించుగాక. సుషేణుడు అనేవాడు వైద్యుడు, లక్ష్మణుని మూర్ఛ నుంచి తీర్చినవాడు సుషేణుడు. వెనక నుంచి చావు దెబ్బలు ఎవడనో కొడితే మనం కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు రక్షించవలసిన వాడు సుషేణుడికి మిత్రుడైన పేరు కలిగిన హనుమంతుడు అన్నమాట. ఇటువంటి వాడు వెనక నుంచి కూడా రక్షిస్తాడు. సింహావలోకనం అని ఒకటి ఉన్నది. సింహావలోకనం అంటే ఏమిటంటే, సింహం చాలా గొప్పదే, పరాక్రమం కలిగింది. అది టీవీగా పెడుతుంటే వెనక నుంచి రహస్యంగా మీద దూకి చీల్చేయాలని కోరికతో నక్కలు వస్తూ ఉంటాయి అటు పొంచి పొంచి. అందుకని వాటిని భయపెట్టడానికి అప్పుడప్పుడు సింహం ఏం చేస్తుంటే అని ఇలా పక్కకి తిప్పుతుంది. అలా చూసి చూడడంతో ఉడికి పారిపోతాయి. ఎంత గొప్పవాడైనా ఎవడు నన్నేం చేయలేడని నిర్భయంగా వెళ్ళిపోకుండా అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉండాలి. అదనవాటి సింహావలోకనం. సింహం తల పక్కకి తిప్పి తన శత్రువుల్ని పరిశీలించి భయపెట్టినట్టుగా మనం కూడా మనల్ని ఎవరైనా ఏదైనా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ ప్రయత్నాలు ఏమిటో తెలుసుకుని అందులోంచి బయటపడడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ ప్రయత్నం సింహంలాగా చెయ్యాలి. అందుకని సింహ అవలోకనము అన్నారన్నమాట. అలా పుట్టింది ఆ మాట. అంతేగాని సింహావలోకనం చేసుకోండి అండమే కానీ ఈ విషయాలు పట్టించుకో మనం. అప్పుడప్పుడు సింహం ఒక్కసారి తల తిప్పడంతో పొంచి పొంచి మీదకి వచ్చే నక్కలు ఉలిక్కి పడి పారిపోతాయి. మనం కూడా మన శత్రువుని అలా ఉలిక్కి పడి పారిపోయేలా చెయ్యాలి. అందుకని ఈ కేసరీసుతుడు సుషేణుడు సచివుడు అయినటువంటి, సుషేణుడికి మిత్రుడు అయినటువంటి హనుమంతుడు నన్ను వెనుక నుంచి సింహావలోకనం చేసి రక్షించుగాక. బొటనవేళ్ళని కేసరిపుత్రుడు రక్షించుగాక. కాలి వేళ్ల మీద పట్టుకుని గిరగిరా శత్రువులు కింద పారేసేవాడు కేసరి. ఆయన కొడుకు గనక నన్ను బొటనవేళ్ళని అంగుష్ఠాది సమస్తమైనటువంటి అవయవాన్ని రక్షించుగాక. ఇంకా చేతులని రక్షించవలసిన వాడు ఎవడు అంటే, నా హస్తాలని పవనపుత్రుడు రక్షించుగాక. ఈ చేతులన్నిటికీ అధిష్టాన దేవత వాయుదేవుడు, అందుకని వాయుపుత్రుడు హస్తాలని రక్షించుగాక. కర్ణములను, చెవులను ఎవడు రక్షించాలి? కర్ణములను రక్షించవలసిన వాడు కుంభకర్ణుడి చెవులు ముక్కులు కొరికి బయటకు వచ్చిన సుగ్రీవుడికి ఆత్మీయుడైన హనుమంతుడు రక్షించుగాక. సుగ్రీవుడు పూర్వం కుంభకర్ణుడి చెవులు ముక్కులు కొరికి బయటకు వచ్చాడు. అటువంటి సుగ్రీవుడికి అత్యంత ఆప్తుడు ఈయన. ఈయన ఏ శత్రువు వల్ల చెవులు పాడైపోకుండా రక్షించుగాక. ఇందులో కూడా ఒక అంతరార్థం ఉంది. చెవులు పాడైపోవడం అంటే చెవులు అందరూ కత్తిరించే పట్టుకెళ్ళక్కర్లా. చెవులో దుర్బోధలు చేసేవాడు చాలామంది ఉంటారు. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని చెబితే మనం నిజమేమో అనుకుంటాం. ఇలాంటి దుర్బోధలు చెవిలో పడకుండా సుగ్రీవుడి ఆత్మీయుడైన హనుమంతుడు రక్షించుగాక అంటూ హనుమంతుడు ఏ ఏ వేళలలో ఎలా రక్షించాలో అవన్నిటినీ గాలవుడు తలుచుకుని ప్రార్థన చేయగానే అప్పుడు హనుమంతుడు ఎదురుగుండా నిలబడి, నాయనా నువ్వు చూస్తున్నది కల కాదురా, నిజమే, నీ భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీ భక్తికి కాదు, నిజం చెప్పాలంటే నీ గురుభక్తికి మెచ్చానన్నాడు ఆయన. హనుమంతుణ్ణి నువ్వు పూజించినంత మాత్రం చేతనే హనుమంతుడు నీకు ప్రత్యక్షం కాడు. తీర్థాలలో స్నానం చేసినా ప్రత్యక్షం కాడు. ఈ రెండింటికి గురుభక్తి తోడవ్వాలి. గురుభక్తితో నువ్వు మంత్రానుష్ఠానం చేయడం వల్ల నేను నీకు తొందరగా ప్రత్యక్షమయ్యాను. గురుభక్తి అనడంలోనే మళ్ళీ ఉంది చమత్కారం. గురు శబ్దమునికి ఎక్కువ అని కూడా అర్థం. అందుకే గురుభక్తి అంటే చాలా భక్తి అని ఒక అర్థం, నీ గురువు మీద ఉన్న భక్తి అని రెండో అర్థం. నీకు గురువు మీద భక్తి ఉంది, ఆ భక్తి కూడా చాలా ఎక్కువ భక్తి ఉన్నది. మీ గురువు గారు నదీ స్నానం చేయమంటే ఆయన కాళ్ళు కడిగావు, ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన జలమే నదులన్నావు. అందుకని నేను నిన్ను మెచ్చి నీవు మంత్రం చేయగానే తొందరగా ప్రత్యక్షమయ్యాను. హనుమంతుడు ఎప్పుడు గురుభక్తులకే తొందరగా దొరుకుతాడు. ఇదిగో ఇక నీ రోగం తొలగిస్తున్నాను విను. నీకు ఈ రోగం రావడానికి గల పూర్వజన్మ కారణం ఒకటి ఉన్నది. పూర్వజన్మలో నువ్వు మంచి పండితుడివి, కానీ పిసినిగొట్టువాడివి, ఇతరుల ధనాన్ని బాగా అపహరించావు. ఒకనొకప్పుడు నువ్వు నీ పూర్వజన్మలో మీ గురువుగారి దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయావు. ఆ పాపం వల్ల రెండవ జన్మలో మళ్ళీ బోయివాడు అయ్యావు. ఈ జన్మలో పాపం తల్లి దగ్గర పాలు తాగుతున్న పిట్టల్ని, తల్లి దగ్గర తిరుగుతున్న చిన్న చిన్న లేడి పిల్లల్ని, తల్లిని పిల్లల్ని కూడా వెనక ముందు చూడకుండా కొట్టేశావు. అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు మహానుభావులైన పండితులు వేదాలు చదువుకుంటూ వెడుతుంటే వాళ్ళ బుర్ర పగలగొట్టి రెండో జన్మలో కూడా వాళ్ళ బంగారం ఎత్తుకుపోయావు. ఈ రెండు జన్మల మహాపాపం నీకు ఈ జన్మలో కుష్ఠరోగాన్ని ఇచ్చింది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ అదృష్టవశాత్తు సద్గురువుని ఆశ్రయించావు. ఇక నీకు ఆ పాపం పోయింది నా దర్శనంతో. ఇదిగో అని శరీరాన్ని, గాలవుడి శరీరాన్ని, కుష్ఠరోగంతో కుళ్ళిపోయిన శరీరాన్ని, ఓ ఈగలు దోమలు ముసురుకుంటూ పుళ్ళు బయటకు వస్తున్న ఆ దరిద్రపు శరీరాన్ని తన పవిత్ర హస్తంతో అలా నిమిరేట హనుమంతుడు అంతటి వాడి చేత్తోటి ఆ బోయవాడు నిమిరించుకున్నాడు తన శరీరాన్ని. ఏదో యోగం వాడికి పూర్వజన్మ సుకృతం. పాపాల్లో కూడా ఎక్కడో పుణ్యం. ఏమిటా పుణ్యం అంటే మహానుభావులైనటువంటి సద్గురువులతో రామేశ్వర యాత్ర చేశాడు పూర్వజన్మలో. అది అందుకు చెబుతున్నాను. చాలామందికి తెలియదు కానీ రామేశ్వరానికి గురువులతో యాత్ర చేస్తే మనం విడిగా వెళ్ళటం కాకుండా పూర్వజన్మలో చేసిన ఇలాంటి పాపాలు పోయి రోగాలు తొలగిపోతాయి అని రామేశ్వర మహిమలో కూడా ఉన్నది. రామేశ్వరం అంటే ఈ యుగంలో మనకు అదొక వరం. బహుశా ఫిబ్రవరిలో అనుకుంటున్నాం అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం అన్నమాట, అటువంటి దివ్యయాత్ర భక్తుల్ని తీసుకుని. అదిగో అలాంటప్పుడు కనుక చూస్తే ఆ రామేశ్వరం చుట్టూ కొన్ని నూతులు ఉంటాయి. ఆ నూతుల్లో నీళ్లు వాడుతోడు కొంచెం కొంచెం పోస్తారు. ఆ మొత్తం నూతులు నీళ్ళన్నీ శిరస్సు మీద ప్రోక్షణ జరిపితే ఇంకా చూడండి వాడికి అపస్మారం వంటి రోగాలు కూడా పోతాయట. అనుకున్న కోరికలు తీరుతాయి, అవుతాయి కూడా. మేము అదంతా కూడా ప్రత్యక్షంగా కూడా చూసాం, అందుకని చెబుతున్నమాట. సరే ఇప్పుడు పూర్వజన్మలోని అదృష్టవశాత్తు ఆ రామేశ్వరంలో స్వామివారిని దర్శనం చేసుకున్నావు, అక్కడ తీర్థం తీసుకున్నావు, ప్రసాదం తిన్నావు. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో నీకు ఈ గురువు దొరికాడు. ఇక నీ రోగం అంతా పోయింది. భక్తితో గురువుగారికి నమస్కారం చేసుకుని నీ దారిని వెళ్ళిపో అని హనుమంతుడు మాయమైపోయాడు. పొంగిపోయాట ఆ గాలవుడు. అసలు అతనికి నోట మాట రాలేదు. కాసేపు అలా నిశ్చేష్టుడే ఉండిపోయాడు. అనేక సంవత్సరాలుగా శరీరం కుళ్ళి 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 ఉంటే ఆ కుళ్ళిన శరీరం మీద హనుమంతుడు చేత్తో అలా ప్రేమగా నిమరగానే మొత్తం చర్మం అంతా టప్ప 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 రాలిపోయింది కిందకి. పాములు, మంచి తాచుపాములు, గొప్ప నాగరాజులు కుబుసం విడిచిపెడతాయి. పాము కుబుసం విడిచిపెట్టేసిన తర్వాత కొత్త చర్మం వస్తుంది. అలా వచ్చేసింది వీడికి. మంచి కాంతితో, బంగారపు కాంతితో వెలిగిపోయాడు. పాడైపోయిన కళ్ళు అందంగా కాంతివంతమయ్యాయి. చక్కని చెవులు, చక్కని కళ్ళు, ముక్కు, వేళ్ళు, కాళ్ళు ఇవి చూస్తే మన్మథాకారుడైపోయాడనమాట. మంచి అందంగా తయారైపోయాడు నాకుమలే. ఈ పరమ సౌందర్యంతో మిసమిసలాడిపోతున్నవాడు ఇంత పూర్వమైన రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ భయంకర దుర్వేదనతో కూడిన వాసనతో, పులుసు వాసనతో ఊడిపోతున్న చర్మంతో ఉన్న శరీరం ఎక్కడ, ఈ సౌందర్య కని అయిన శరీరం ఎక్కడ, హనుమా అంటూ పొంగిపోయి మళ్ళీ నమస్కారం చేసుకుందామని చూస్తే హనుమంతుడు లేడు. ఆ పని అయ్యాక హనుమంతుడు ఎక్కువసేపు ఉండడు. ఓ ఎక్కువసేపు దర్శనమిస్తాడా? ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చాడు దర్శనం. ఏ ఉపకారం చేయాలో ఉపకారం చేశాడు, అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆ గాలవుడు పులకించిపోయి, కరుణాస్వరూపుడంటే హనుమంతుడే కదా, అపార కరుణామూర్తి ఆయన, అందుకే కదా భక్తులు హనుమ 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 అంటూ నిరంతరం ఆయనని ధ్యానం చేస్తారు. హనుమ 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 హనుమానమేమి అతని దయల గనుమ సకల సుఖము బుల్ల హనుమ జీవనము లోకమాన్యము వినుమా. హనుమ 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 అని భక్తితో అంటే అనుమానం ఏం లేదు, అతని దయ మన మీద సంపూర్ణంగా ప్రసారమవుతుంది, సకల శుభాలతో బ్రతకవచ్చు, అసలు జీవితమే లోకంలో సుప్రసిద్ధి పొందుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనమంటే ఏమిటో ప్రతి మందికి తెలియాలి, సత్కీర్తి పొందాలి. కీర్తికాయం గొప్పదట, ఈ శరీరం ఇవాళగా రేపైనా పోతుంది, చచ్చాక కూడా మిగిలేది కీర్తి. అటువంటి కీర్తితో సుఖాలతో లోకమాన్యమైన జీవితం గడపవచ్చు హనుమన్నామ సంకీర్తన బలం వల్ల.